మన ప్రభువును మన రక్షకుడినైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాలం ఆరాధనలోనికి చేరువచ్చిన ఏపీ తెలంగాణ ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యుల్లో ఉన్న సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలంలో వాక్య పరిచర్య చేయడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా నిండు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానములకు వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమాను నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చదువబడిన లేఖన భాగాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నున్న మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు, దేవాది దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రికాలమంతా నీ కృపలో మమ్మలను భద్రపరిచి మమ్మలను సజీవులుగా మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ వేకుని నీ సన్నిధానములో కూడి నీ ముఖదర్శనము చేసుకుంటూ నిన్ను ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, నీ లేఖన భాగాలను మేము ధ్యానించుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేసుకోవడానికి మీరు మాకిస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంతో మందికి లేని ఈ గొప్ప ధన్యతను అల్పులమైన మమ్మలను మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు నశించిపోయే స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం, ఒకప్పుడు వారమునకు ఒకవారు మాత్రమే మీ ముఖదర్శనము చేసుకునేవారుగా ఉన్నాం. దేవా, ఇదిగో మీ దీన దాసులను ప్రేమించి వారికిచ్చిన దర్శనాన్ని బట్టి అయా మీ దర్శనములకు లోబడి ఇదిగో నీ పరిచర్యను అనుదినము నిన్ను ఆరాధించే కృపను, అనుదినము నీ ముఖదర్శనము చేసుకునే భాగ్యం, అనుదినము ప్రభువా నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను దిద్దుకునే కృపను ఈ ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లోనికి మేము అడుగు పెట్టబోతూ ఉంటుందిగా ప్రభువా. ఈ సంవత్సర కాలమంతా మమ్మలను సజీవులుగా మీరు కాపాడారు, ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, విశ్వాసములో మమ్మల్ని స్థిరపరిచారు. ప్రభువా, ఈ క్రిస్మస్ వేడుకల్లోనికి అడుగు పెట్టే మేము ఎలా, ఏ విధముగా, ఎలాంటి సిద్ధపాటుతో మేము అడుగు పెడుతున్నామో, ఎలా నిన్ను ఆరాధించడానికి ఆ పర్వదినములోనికి మేము ప్రవేశించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నామో, ఒకసారి మమ్మల్ని మేము మీ లేఖనాల్లోంచి పరిశీలన చేసుకోవడానికి మీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో ఆరాధన నడిపిస్తున్న సూర్యాపేట ఎస్ఎఫ్జే సహవాసంను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డలను అయా బలపరిచి నీ పరిచర్యలో శ్రేష్టమైన పనిముట్లుగా మీరు వాడుకుంటూ మీరు మహిమ పొందుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, వాక్య ధ్యానంలోనికి వచ్చి వింటున్నాం. నేనైతే వచ్చివాడను మర్చివాడను, నాలో ఏమీ లేదని నేను నిస్సహాయుడు నేను ఒప్పుకుంటూ నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీ ఆత్మచేత నన్ను బలపరిచి నీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకుని నీ బోరగా నన్ను వాడుకుని కొడి వచ్చిన మా ప్రియులతో నాతో కూడా మీరు మాట్లాడి ప్రతి మాట మా హృదయంలో ఫలింపచేసి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించగలిగే సిద్ధపాటు కలిగిన బ్రతుకుని మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేరు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా యొక్క ఉదయకాలపు శుభములు యేసుక్రీస్తు నామములో తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగాల్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు జన్మించే ముందుగా మరి దేవదూత అయిన గబ్రియేలు తెలియచేస్తున్న మాట ఏంటి అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాట మరి గొర్రెల కాపరులకు పొలములో అర్ధరాత్రి వేళ దేవదూత ఈ విషయాన్ని తెలియచేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే మాటని మనము గ్రహించి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రక్షకుడుగా జన్మించాడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన యొద్దకు మనం వచ్చి మన పాపాలను మనం ఒప్పుకొని ఆయనను స్వంత రక్షకుడుగా అంగీకరించి అనుదినము ఆయనను ఆరాధిస్తున్న మనము, ప్రతి సంవత్సరము ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మనము, ఆయన జన్మదిన వేడుకలకు మనం ఎలా సిద్ధపడుతూ ఉన్నాం, ఆయన రాకడికి గల కారణాలు ఏమిటి, ఆ కారణాలను మన జీవితాలలో మనం అన్వయించుకోగలుగుతూ ఉన్నామా, ఆ యొక్క ఫలితాన్ని మన జీవితంలో మనం అనుభవించగలుగుతూ ఉన్నామా, ఆయన యొక్క మొదటి రాకడ కొరకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు, ఆ మెస్సయ రాక కొరకు ఎదురు చూశారు, ఆ మెస్సయ రాక కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసినట్లుగా మరి ఈనాడు నీవు నేను కూడా మరి ఆయన యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూసిన ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎలా ఎదురు చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న నీవు నేను, ఆయన వారసులుగా మార్చబడిన నీవు నేను, ఆయన యొక్క సొత్తుగా మార్చబడిన నీవు నేను, ఆయనను అనుదినము ఆరాధిస్తున్న మనమందరము కూడా, ఈ సర్వలోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆయన రెండవ రాకడ కొరకు ఎలా సిద్ధపడుతున్నారు అనే విషయాలను ఒకసారి లేఖన భాగాల్లో నుంచి మనం పరిశీలన చేసుకున్నామని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మొదటిగా ఆయన రాకడికి గల కారణాలు ఏంటి, ఆయన రాక వలన కలిగిన ప్రయోజనాలు ఏంటి, కొన్ని విషయాలు చూసి వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. నెంబర్ వన్, ఆయన రాకడ వలన సమస్త మానవాళికి కలిగిన ప్రయోజనం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అతి వారిలో నేను ప్రధానుడు. ఈ వాక్యాన్ని ఎవరు తెలియచేస్తున్నారు? పరిశుద్ధాత్మన యొక్క ప్రేరేపణ చేత అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న పత్రికలో ఈ మాటను తెలియచేస్తున్నారు. యేసు ప్రభు వారి యొక్క రాక గల కారణము ఏంటి అని ఒకసారి ఆలోచించినట్లయితే, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క రాక గల కారణం ఏంటి అనగా, ఇదిగో పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అని పౌలు గారు తిమోతి గారికి తెలియచేస్తున్నారు. ఈ రోజున యేసు ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధిస్తున్న నీవు నేను మన పాపముల నుండి ఆయన మనలను రక్షించడానికే, మనలను విడిపించడానికే, మనలను విమోచించడానికే ఆయన వచ్చాడు అనే సంగతి మనం తెలుసుకోకుండా, మన పాపముల నుంచి మనం విడిపించబడకుండా, మన పాపముల నుండి మనం రక్షించబడకుండా ఆయనను ఆరాధించటం వలన మనకు కలిగే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కనుక ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన ఎదుట మనం ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ఇచ్చే రక్షణ పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ఒకసారి మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభువారు ఈ లోకములో ప్రత్యక్షమవడానికి, యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించడానికి, యేసు ప్రభువారిని తండ్రి ఈ లోకములోనికి పంపించడానికి కారణం ఏంటి అనంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, పాపము చేయువారందరూ కూడా అపవాది సంబంధులే. కాబట్టి ఆ అపవాది యొక్క క్రియల నుండి లయపరచడానికి, ఆ క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడిగా యేసు ప్రభువారు ఈ లోకములో ప్రత్యక్షమయ్యారనే విషయాన్ని గ్రహించగలిగినట్లయితే ఆయన యొద్దకు వచ్చి మనలో ఉన్న ప్రతి ఒక్క అపవాది క్రియను మనం ఒప్పుకుని విడిచిపెట్టగలుగుతాం. కాబట్టి అట్టి అపవాది క్రియలను మనలో ఆయన లయపరచగలుగుతాడు. కాబట్టి నీవు నేను మొదటిగా మనం గ్రహించవలసింది యేసు ప్రభు వారి రాకకు గల కారణం. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే అపవాది క్రియలను లయపరచడానికే ఆయన లోకములో ప్రత్యక్షమయ్యాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6:38 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి దిగివచ్చి తిని. యేసు ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటానికే పరలోకము నుండి దిగివచ్చాను అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క రాకకు గల కారణం ఏంటి అంటే, ఒకటి పాపులను రక్షించడానికి, రెండు అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వారు తండ్రి చిత్తమును నెరవేర్చడానికే పరలోకము నుండి దిగివచ్చాడు. ఏంటయ్యా తండ్రి చిత్తము అంటే, సమస్త మానవాళి నశించిపోతున్న స్థితిలో ఉన్నారు, సమస్త మానవాళి దేవుని ఉగ్రతకు దేవుని తీర్పుకు గురైపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆ సమస్త మానవాళిని రక్షించడం తండ్రి చిత్తం, ఆ సమస్త మానవాళి దేవునితో సమాధానపరచడం తండ్రి చిత్తం, ఆ సమస్త మానవాళి పరిశుద్ధులుగా మార్చబడటం తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడం కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను చేయడానికే, చేసుకోవడానికే ఆయన ఈ లోకానికి వచ్చాను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సోదరుడు, ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభుని ఇంతగా అనుదినము ఆరాధిస్తున్న మనము యేసు ప్రభు యొక్క రాకకు గల కారణాలు ఏంటో మనకు తెలియకుండా ఆయన ఆరాధించటం వలన మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే Luke 19:19 ఒకసారి మనం చదువుకున్నాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరి మాట చెప్తున్నారు? యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? జక్కయ్యతో చెప్తున్నారు. జక్కయ్య ఎవరు? ఆయన సుంకపు గుత్తదారుడు. ఏంటి ఆయన యొక్క ఉద్యోగంలో ఆయన నీతిగా న్యాయంగా లేడా అంటే, ఆయన నీతిగా న్యాయంగా మరి నడుచుకోలేదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాంటి సుంకపు గుత్తదారుని రక్షించడానికి యేసు ప్రభు వారు ఆ యొక్క ఎరుకో మార్గములో నుంచి ఆ ప్రయాణం చేస్తూ ఆ మేడి చెట్టు కిందకు వచ్చి మేడి చెట్టు మీద కూర్చొని యేసయ్యను చూడడానికి ఆశతో ఎదురు చూస్తున్న ఆ యొక్క జక్కయ్య ఆశను గ్రహించిన యేసు ప్రభు వారు ఆ చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనగానే ఆయన సంతోషముతో గబగబా దిగివచ్చి యేసు ప్రభు వారిని తన ఎంత చేర్చుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సమస్త మానవాళి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, భయంకరమైన పాపపు క్రియల చేత ఏడవబడే వారిగా ఉన్నారు. పాపపు స్వభావము చేత ఏడవబడుతూ ఉన్నారు. ఆ పాపపు ఊబిలో నుండి బయటికి రాలేక ఆ పాపపు ఊబిలో కొట్టుకొని పోయి నశించిపోతున్న స్థితిలో ఎంతో మంది మానవులు ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి రాక సమస్త మానవాళికి ఆశీర్వాదకారణం
కారణం, సమస్త మానవాళికి రక్షణకరం, సమస్త మానవాళికి విమోచన కలగజేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ మానవాళి యేసు ప్రభు వారి యొక్క మాటను వింటే అది వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. అందుకని ఆ చెక్కయ్య ఆ యేసు ప్రభు వారు ఎవరో చూడాలని ఆశపడితే యేసు ప్రభు వారు ఏం చేశారు, ఆయనకు రక్షణ కలగజేశాడట. ఆయన నశించిపోతున్న స్థితిలో ఉంటే ఆ నశించిపోతున్న స్థితిలో ఉన్న జక్కయ్యను తన కుమారుడుగా చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని 9వ వచనంలో యేసు ప్రభు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఎందుకు ఆ మాట సెలవిస్తున్నాడు, జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభును తన ఇంటిలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడో తన అంతరంగంలో ఆ జరిగిన కార్యాన్ని బట్టి, తన అంతరంగంలో జరిగిన మార్పును బట్టి యేసు ప్రభు వారు ఆ మాటను చెప్పగలుగుతున్నాడు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన నీ నా అంతరంగంలో అలాంటి కార్యం జరిగిందా, అలాంటి మార్పు కలిగిందా, ఒకవేళ హృదయ కాఠిన్యము కలిగి ఇంకా నామకార్థ క్రైస్తవులు గాని జీవించే వారిగా మనం ఉంటూ ఉన్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చివరిగా ఇంకొక వచనాన్ని నేను చూపించి వాక్యంలో నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు యొక్క రాకడికి గల కారణాలు లో ఇంకొక కారణాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదవాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అనగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకములోనికి పంపించడానికి గల కారణం ఏంటి అంటే, ఆ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే ఆయనను స్వంత రక్షకుడుగా అంగీకరించగలుగుతారో వారు నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడకు కొన్ని విషయాలను మనం చూడగలుగుతున్నాం. అయితే యేసు ప్రభు వారి యొక్క రాకడికి మరి కొన్ని విషయాలను చూసిన మనము ఆ దూత చెప్పిన మాటలో, మొదటి మాటలో ఆ మాటలో ఉన్న ఆ యొక్క ఆ సంతోషకరమైన సువార్తమానం ఏంటి, అది ఎవరికి కలుగుతుంది అనే విషయాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనము మూలవాక్యంలోనికి వద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ఎవరికి ఈ మహాసంతోషకరమైన సువార్తమానము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ దూత చెప్తుంది ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తము. ఆయన ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నశించిపోయే స్థితిలో ఉన్నారు, దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ నశించిపోయే స్థితిలో ఉన్న సమస్త మానవాళిని రక్షించడానికే ఆ నశించిపోతూ ఉన్న సమస్త మానవాళికి ఈ యొక్క సువార్తమానమును ప్రకటిస్తూ ఉన్నాడు మరి దేవదూత. యేసు ప్రభు వారి యొక్క రాక సమస్త మానవాళికి అది సంతోషకరమైన సువార్తమానము. అయితే ఆ సువార్తమానమును ఎవరైతే స్వీకరించగలుగుతారో, ఎవరైతే ఆ సంతోషకరమైన సువార్తమానమును విని దాని యందు విశ్వాసము కలిగిన వారిగా ఉంటారో వారి జీవితంలోనే ఆ యొక్క క్రియ, ఆ యొక్క సువార్త, ఆ యొక్క మరి ఆ యొక్క అనుభవాన్ని వారు పొందుకోగలుగుతారు. అందరూ పొందుకోగలుగుతారా అంటే అందరికీ దేవుడు అనుగ్రహించడానికే వచ్చాడు, అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే ఆ యొక్క సువార్తమానానికి విని లోబడతారో వారి జీవితాల్లో మాత్రమే ఆ సంతోషాన్ని అనుభవించుకోగలుగుతారు. ఒక స్వీట్ షాప్ కి మనం వెళ్తే ఆ స్వీట్ షాప్ లో అనేకమైన రకాల స్వీట్స్ ఉంటాయి. అయితే ఆ స్వీట్స్ ని చూసినప్పుడు మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వీట్ ను మనం కొనుక్కొని దాన్ని తింటామో దాని యొక్క రుచిని మనం అనుభవించగలుగుతాం. ఆ రుచి ద్వారా మనం ఆనందాన్ని పొందుకోగలుగుతాం. అదే విధంగా మనం ఆధ్యాత్మికంగా మనం ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు రక్షకుడుగా జన్మించడం అనేది లోకమంతటికి కలిగే సంతోషకరమైన సువార్తమానమైతే, ఆ సువార్తమానమును విని ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించగలుగుతారో ఆ సువార్తలో ఆ యొక్క సంతోషకరమైన సువార్తలో ఉన్న ఆనందాన్ని ఆ వ్యక్తులు పొందుకోగలుగుతారు. ఎవరికి ఆ సంతోషం అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటట? యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు అని అంటూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు వారిని స్వంత రక్షకుడుగా అంగీకరించగలుగుతారో, ఎవరైతే ఆయనను దేవుడుగా ఆరాధించగలుగుతారో, ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే పాపముల నుంచి విమోచించబడిన వారిగా ఉంటారో, వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సంతోష గానములతో ఆరాధించే వారిగా ఉంటారట. వారి తలల మీద నిత్య సంతోషం ఉంటుందట. వారు దుఃఖమును నిట్టూర్పును వారిలో నుండి తొలగిపోతుంది అని అంటూ ఉంటారు. ఎంతో మంది భయంకరమైన శ్రమల చేత, బాధల చేత వేడవబడుతూ ఉన్న వారిగా ఉంటూ ఉన్నారు. అవి పాప బంధకాలే కావచ్చు, శారీరక బంధకాలే కావచ్చు, ఏ విధమైన బంధకాలైనప్పటికీ ఆ బంధకాలలో ఉండే వారి జీవితాలను కొనసాగిస్తూ నిట్టూర్పులు విడిచేవారిగా ఉంటూ ఉంటారు. దుఃఖంతో వారి జీవితాన్ని కొనసాగించేవారిగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారి ద్వారా విమోచించబడిన వారు ఎవరైతే ఉంటూ ఉంటారో, వారు ఆ యొక్క వారి జీవితాల్లో కలిగే ఆ శ్రమలను బట్టి, ఆ బాధలను బట్టి వారు కృంగిపోక, వారు నిట్టూర్పును విడవక, ఇదిగో మా దేవుడు వీటన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడు, మా జీవితాలలో సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు, మా జీవితాల్లో సమాధానమును ఇవ్వగలిగిన సమర్థుడు, ఈ పాప బంధకాల నుంచి మమ్మలను విమోచించిన మా దేవుణ్ణి నిత్యము మేము స్తుతించే బిడలగా ఉండాలని వారు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కరువులు ఎదురైనా వారు ప్రభువులో ఆనందిస్తూ ప్రభువుని స్తుతించే బిడలగా ఉండగలుగుతారు. ఎవరికి సంతోషం అని అంటే పాప బంధకముల నుంచి విమోచించబడిన వారికి సంతోషము అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. భయంకరమైన స్థితిలో ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించారు. ఆ భయంకరమైన శ్రమలలో ఆ యొక్క ఫరో యొక్క రాజ్యములో ఎంతగానో హింసించబడుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏవాది దేవుడు మోషే నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలను ఆ బంధకాల నుంచి విడిపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ వాగ్దాన దేశానికి వారిని వారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ వాగ్దాన దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన నీవు నేను మనందరము కూడా పాప బంధకముల నుంచి విమోచించబడిన వారిగా మనం ఉంటే మన తలల మీద నిత్య సంతోషము ఎల్లప్పుడూ ఉంటుంది. సంతోష ధానములతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము ఆరాధించగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క రక ఎవరికి సంతోషం అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథంలో నుంచి 105వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఏంటట? యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తూ ఉంటారు. లోకంలో ఆనందాన్ని వెతుకువేవారు బాహ్యంగా ఆనందిస్తూ ఉంటారు, బాహ్యంగా సంతోషిస్తూ ఉంటారు, ఒక దినమున భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు బాహ్యస్పరమైన సంతోషము కొరకు లోకములో వెతుకుతూ ఉంటారు, లోక పోకడలో వారు జీవిస్తూ ఉంటారు. ఒక దినమున వారి స్థితి ఎలా ఉంటుందంటే భయంకరమైన స్థితి ఉంటుంది. కానీ ప్రభువుని వెతికే వారి హృదయంలో ఎల్లప్పుడూ కూడా వారి హృదయంలో సంతోషించేవారిగా ఉంటారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఎలా వెతకాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి 63వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 63వ కీర్తన 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. అక్కడ దావీదు భక్తుడు ఏ రీతిగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. నా బలమును నా ప్రభావమును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలని, ప్రభువుని ముఖాముఖిగా కలుసుకోవాలని, ప్రభు మహిమను పొందుకోవాలని దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన వేకువునే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడట. తన భార్య ముఖం చూడట్లే, తన యొక్క పిల్లల ముఖం చూడట్లే, మరి ఎవరి ముఖం చూడట్లేదు, కానీ తనను సృజించి తనకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించిన దేవాది దేవుడైన యెహోవా తట్టు ఆయన ముఖమును త్రిప్పుకుంటూ వేకువనే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నాడట. ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలని ఆశతో ఆయన సన్నిధికి ఆయన మందిరానికి వెళుతూ ఉన్నాడట. చూడండి ఎంత ఆశ, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయనలో నెమ్మది లేదు, ఆయనలో సంతోషము. ఈ స్థితికి కారణం ఎవరు? నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన దేవుడు అని ఆయన వేకునే యెహోవాను వెతకటానికి పరుగు పరుగున ఆయన మందిరానికి వెళుతూ ఉన్నారు, ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నారు. మరి నీవు నేను ఎవరో పిలిస్తేనే వస్తున్నామేమో. అందుకనే ఇలా నశించిపోయే స్థితిలో నీవు నేను ఉండకూడదనే ఒక్కవారు మాత్రమే ప్రభు సన్నిధిలో కనబడి ఏదో నామకార్థంగా ఆయన సన్నిధికి వచ్చి తిరిగి వెళ్లే వారిగా ఉండకూడదని ఆయన 2వ రాకడలో నీవు నేను ధైర్యంతో ఆయనను ఎదుర్కొనే బిడలగా నీవు నేను ఉండాలని దేవుడు తన దాసుడైన ఇదిగో మహేశ్వరుని ప్రేమించి ఆయనకు దర్శనాన్నిచ్చి నీవు నేను అనుదినము ఆయనను వేకువనే వెతికేవారిగా, ఆయన ప్రభావమును ఆయన బలమును చూసేవారిగా, ఆయన మహిమను చూసేవారిగా ఉండాలని అనుదినము వేకువనే ఆయన సన్నిధిలో కనబడడానికి ఈ రీతిగా ఆ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలోకి వచ్చిన నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? దేవుని మాటలు వింటున్నాం, మనం ఎలా మారుతూ ఉన్నాం, ఎలా మన బ్రతుకును మార్చుకుంటున్నాం, ఎలా దేవునికి ఇష్టలుగా మనం మారుతున్నాం, దేవుని యొక్క బలమును ఆయన ప్రభావమును చూడగలిగే ఆధ్యాత్మిక స్థితిలోనికి ఎదగగలుగుతూ ఉన్నామా? ఇంకా నామకార్థ క్రైస్తవులు గాని ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నవారిగా ఉంటూ ఉన్నాం. ఒకసారి ఆలోచించేద్దాం, ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో గడిచిపోయాయో ఒకసారి ఆలోచించేద్దాం. ఈ క్రిస్మస్ అయినా కనీసం ఈ క్రిస్మస్ ఒక నూతనమైన క్రిస్మస్ గా నీ జీవితంలో నా జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా సిద్ధపడదాం మనం. ఈ క్రిస్మస్ నీకు నాకు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబానికి నా కుటుంబానికి ఆనందకరంగా మారాలి అంటే దావీదు వలె వేకునే ఆయన సన్నిధిలో ఆయనను వెతికే వారిగా మనం ఉండాలి. ఒకటి విమోచించబడిన వారిగా ఉండాలి, 2 ఆయన సన్నిధిలో మనము వేకునే వెతికే వారిగా ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 19వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ఆ ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును అని అంటున్నాడు. ఏంటట, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఎవరికి సంతోషమయ్యా అంటే దేవుని ఉపదేశం వినేవారికి సంతోషం. వాటిలో కల్మషం ఉండదు. అవి పరిశుద్ధమైనవి, అవి శ్రేష్టమైనవి, అవి అమూల్యమైనవి, అవి నిన్ను నన్ను పరిశుద్ధమైన మార్గములను నడిపించగలవి, అవి పరిశుద్ధంగా మనల్ని మార్చగలిగిన మాటలు. నా ఉపదేశములు ఉంటే నీ హృదయములో నా హృదయములో సంతోషం. చాలా మంది లోకంలో ఆస్తులు సంపాదించుకుంటారు, అధికారాన్ని సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, ఉన్నతమైన స్థితిని సంపాదించుకుంటారు, కానీ సంతోషాన్ని సంపాదించుకునే వారు చాలా కొద్ది మందిగా ఉంటారు. ఆ సంతోషాన్ని ఎవరు సంపాదించుకోగలుగుతారయ్యా అంటే దేవుని వాక్యమును అనుదినము విని ఆ వాక్య ప్రకారము జీవించేవారు మాత్రమే, వాక్య ప్రకారంగా నడుచుకునే వారు మాత్రమే వారి హృదయంలో సంతోషం ఉంటుంది. ఏ అనిల్ అంబానీకి లేదా సంతోషం? లేదు. ఏ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులకు లేదా అంటే లేదు. మంత్రులకు లేదా అంటే లేదు. ఉన్నతమైన అధికారులకు లేదా సంతోషం అంటే లేదు. పైకి లోకంలో ఉన్న సంతోషం వారిలో ఉండొచ్చేమో, కానీ దేవుడిచ్చే సంతోషం వారిలో లేదు, దేవుడిచ్చే సమాధానం వారిలో లేదు. ఎవరిలో ఉంటుంది? ఆయన చేత విమోచించబడిన వారికి, ఆయన అనుదినము వేకుమునే వెదికే వారికి, ఆయన వాక్యమును అనుదినము విని ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడే వారికి సంతోషం కలుగుతుంది. ఆ శుభవార్త మనం ఎవరికయ్యా? అందరికీ. కానీ ఎవరు దానిని అనుభవించగలుగుతారు? ఎవరైతే విమోచించబడిన వారో ఆ సంతోషములో ఉన్న ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. ఎవరైతే ఆయన వేకువను వెతుకుతూ ఉంటారో వారికి ఆ సంతోషం కలుగుతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆ ఉపదేశమును అనుదినము విని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారికి ఆ సంతోషము కలుగుతుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 21వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 21వ కీర్తన 6వ వచనం. నిత్య ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన రక్షణ పొందుకుంటారో, ఎవరైతే ఆయన వేకువ వెతుకుతూ ఉంటారో, వారు ఆయన మందిరములో ఉండడానికి, ఆయన మందిరముగా ఉండడానికి, ఆయన మందిరములో కలిగే ఆ సంతోషాన్ని అనుభవించే వారిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో, వారి జీవితాల్లోనే ఆ సంతోషం ఉంటుంది అని అంటున్నారు. నిత్య ఆశీర్వాదమునకు కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు అని అంటున్నాడు. ఆయన సన్నిధిలో మాత్రమే సంతోషం దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఉండే వారికి మాత్రమే ఆ సంతోషము ఆనందము కలుగుతూ ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే కీర్తన గ్రంథంలో నుంచి 122వ కీర్తన 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎవరి మాట చెప్తూ ఉన్నారు? దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. జనులు అన్నారట, మనకి ఎక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ వెళదాం, దేవుని మందిరానికి వెళదాం రండి అని అనగానే మాటను బట్టి దావీదు సంతోషించాడట. ఇదిగో జనులు దేవుని తట్టు తిరిగారని, దేవునిలో ఉన్న ఆనందాన్ని పొందుకోవడానికి, దేవునిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి దేవుని సన్నిధికి వెళ్లాలని వారు ఇష్టపడుతూ ఉన్నారనే మాటను విని దావీదు భక్తుడు సంతోషించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున అనుదినము దేవుని సన్నిధికి నీవు నేను మాత్రమే కాదు, కానీ నీకు నాకు పరిచయమైన మన తోటి సహోదరి సహోదరులైన ఉద్యోగస్తులైన క్రైస్తవులను కూడా మనం నడిపించే వారిగా ఉండాలి. ఈ సంతోషములో వారు కూడా పాలు పొందుకునే వారిగా, వారిని ఆహ్వానించే వారిగా ఉండాలి. అందుకనే ఈ యొక్క నూతన సంవత్సరపు ఆ యొక్క ప్రారంభంలో మనం ఈ యొక్క మరి నూతన సంవత్సరపు క్యాలెండర్ పరిచర్యను మరి దైవచనుల ద్వారా మరి దేవుడు ప్రేరేపించి ఆ పరిచర్యను ప్రారంభించడానికి గల కారణం ఏంటి అని అంటే, అదే ఆ యొక్క క్యాలెండర్ను వారికి ఇచ్చి వారిని ఆ యొక్క అనుదినము ప్రభువుని ఆరాధించే స్థితిలోనికి వారిని ఆహ్వానించడానికి. అనుదినము వారు కూడా దేవుని వెదికేవారిగా ఉండాలని, అనుదినము దేవుని యొక్క బలమును ప్రభావమును వారు కూడా చూసేవారిగా ఉండాలని వారిని ఆహ్వానించగలగడానికే ఈ క్యాలెండర్ పరిచర్యను ఈ యొక్క ఎస్ఎస్జే పరిచర్యలో ప్రారంభించడం జరిగింది. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఎవరికి అయ్యా సంతోషం అని మనం ఒకసారి గమనించినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 19వ అధ్యాయం 6వ వచనం. త్వర త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, సమయం అయిపోతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ మనకి జక్కయ్య కనబడుతూ ఉన్నాడు. ఈ జక్కయ్య మేడి చెట్టెక్కి యేసయ్యని చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క జక్కయ్య ఆ చెట్టు మీద ఉన్న ఆ యొక్క చెట్టు కిందకు వచ్చి యేసు ప్రభు వారు ఏం మాట సెలవిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చదువు. 5వ వచనం చదువుకున్నా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఈ సువార్తమానం విని రక్షకుడైన యేసు ప్రభు వారిని, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గుర్రపిల్ల అయిన యేసు ప్రభు వారిని వారి హృదయంలో వారి ఇంటిలో చేర్చుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారి జీవితంలో సంతోషము కలుగుతూ ఉంది. యేసు ప్రభు వారు వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంత నుండవలసి ఉన్నదని ఆయన చెప్పగానే జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు సమస్త మానవాళి పాపముల యొక్క విమోచన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను చేసుకుని 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచి 40 దినములు అనేకులకు కనబరుచుకొని ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయి తిరిగి ఆయన రాబోతూ ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని ఆయన సెలవిచ్చినప్పుడు ఆ మాటకు లోబడి ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఆయన సంతోషముతో హృదయం స్వీకరించడానికి ఇష్టపడేవారిగా ఉంటూ ఉంటారో వారి జీవితంలో సంతోషం కలుగుతూ ఉన్నాయి. వారి జీవితంలో సంతోషం కలుగుతుంది. ఇంకొక మాట చూపించి నేను వాక్యంలో నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంకొక మాట చూపించి నేను ఎవరికయ్యా సంతోషం అని అంటే కీర్తన గ్రంథంలో నుంచి 5వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. ఎవరికి సంతోషం అనగా మరి 5వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తారో ఆయనే నా రక్షకుడని, ఆయనే నా దేవుడని, ఆయనే నా విమోచకుడని, ఆయనే నా పాపముల కొరకు ఆయన శిక్షను అనుభవించాడని, నా పాప శిక్షను ఆయన అనుభవించి ఆయన నాకు విడుదల కలగజేశాడు, నాకు విమోచన కలగజేశాడని, నన్ను రక్షించాడని, నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడని ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వారికి సంతోషం కలుగుతుంది. ఆనాడు దేవదూత తెలియచేసిన మాట ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము. ఆ సువార్తమానమును ఎవరైతే స్వీకరించుకొని వారి జీవితాలలో ఆయనను స్వంత రక్షకుడుగా అంగీకరించగలుగుతారో వారందరి జీవితంలో కలిగే ఈ సంతోషం వారికి మాత్రమే దొరికే ఈ సంతోషం ఏ లోకమంతటికి కాదా? లోకమంతటికీ సువార్తే, లోకమంతటికీ అది శుభవర్తమానమే. కానీ ఎవరైతే ఆ మాటకు లోబడి ఆయనను ప్రభువుగా రక్షకుడుగా దేవుడుగా ఆరాధించటానికి తమను తాము ఆయనకు అర్పణగాను బలిగాను చేసుకోగలుగుతారో వారి జీవితాల్లో మాత్రమే ఆ సంతోషాన్ని వారు అనుభవించగలిగే వారిగా ఉంటూ ఉన్నారని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆ సంతోషాన్ని పొందుకునే నీవు నేను, ఆ సంతోషాన్ని పొందుకుంటున్న నీవు నేను ఈ క్రిస్మస్ వేడుకల్లోకి మాత్రమే కాకుండా ఆ యొక్క 2వ రాకడ కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతూ ఉన్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా ఆయనను నిజంగా స్వంత రక్షకుడిగా అంగీకరించి ఈ సంతోషాన్ని నీవు నీ జీవితంలో అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీకు అనుదినము క్రిస్మసే. అనుదినము నువ్వు ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా ఉండగలుగుతావు. అనుదినము ప్రభు యొక్క ప్రభావమును బలమును నువ్వు చూడగలిగే వ్యక్తులుగా ఉండగలుగుతావు. అయితే ఆయన యొక్క 2వ రాకడ కొరకు నిన్ను నీవు ఎలా సిద్ధపరచుకుంటూ ఉన్నావు? చాలా మంది జీవితాల్లో క్రిస్మస్ ఎలా ఉంటుందయ్యా అంటే డాన్సింగ్ క్రిస్మస్ గా, ఈటింగ్ క్రిస్మస్ గా, మరి వాకింగ్, ఈ మధ్య వాకింగ్ క్రిస్మస్ అని ఒకటి పెట్టారు, వాకింగ్ క్రిస్మస్ అని, స్టాండింగ్ క్రిస్మస్ అని, సింగింగ్ క్రిస్మస్ అని, ఇలా రకరకాలుగా వారి జీవితాల్లో క్రిస్మస్ ను జరుపుకుంటూ ఉంటారు. అంటే క్రిస్మస్ రాగానే వారి జీవితాల్లో కొత్త బట్టలతో, రకరకాలైన వంటలతో వారి కుటుంబంలో వారు తింటూ ఆనందించే వారిగా ఉంటూ ఉంటారు. కొంతమంది డాన్సింగ్ ద్వారా క్రిస్మస్ ని, అంటే ఆ సెలబ్రేషన్ లో మరి కొన్ని కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకుని ఆ పాటలకు డాన్స్ చేసే వారిగా వారు వారిని సిద్ధపరచుకుంటూ ఉంటారు. కొంతమంది కొత్త పాటలు పాడుతూ ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభువుని మహిమపరచాలనే విధంగా ఆ సింగింగ్ క్రిస్మస్ గా వారు ఆ విధంగా సిద్ధపడే వారిగా ఉంటూ ఉంటారు. అయితే క్రిస్మస్ కొరకు నీవు నేను, నీవు నేను ఎలా సిద్ధపడుతూ ఉన్నాం? ఈ క్రిస్మస్, క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నీవు నేను రక్షించబడిన వ్యక్తులుగా మనం ఉంటే మనం క్రిస్మస్ కొరకు మరి ప్రిపేర్ అవుతూ క్రిస్మస్ కొరకు సిద్ధపడుతూ ఉంటారట. ప్రిపేరింగ్ క్రిస్మస్ అంటే మనల్ని మనం దేవునికి తప్పనగాను బలిగాను చేసుకోవడానికి, మనలో ఉన్న ప్రతి బలహీనతను మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి, మనల్ని మనం ప్రభు కొరకు సిద్ధపరచుకోవడానికి ఈ క్రిస్మస్ వేడుకల్లోనికి ప్రవేశించడానికి చాలా మంది ఇష్టపడేవారిగా ఉంటారు. క్రిస్మస్ ప్రభుకి మహిమకరంగా ఎలా ఉండాలి, ప్రభుకి ఘనత తెచ్చే బిడలుగా ఎలా ఉండాలి, ప్రభు నామాన్ని హెచ్చించే బిడలుగా నేను ఎలా ఉండాలి, ప్రభుకి ఇష్టడుగా నేను ఎలా ఉండాలి అని సిద్ధపడే వారిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ క్రిస్మస్ లోనికి అడుగుపెట్టే మనము, మనలో ఉన్న ప్రతి బలహీనతను మనం ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఆ క్రిస్మస్ వేడుకల్లోనికి మనం ప్రవేశించే వారిగా ఉండాలి. క్రీస్తుని ఆరాధించే ఆరాధనలోనికి మనం అడుగుపెట్టే వారిగా ఉండాలట. ప్రేయింగ్ క్రిస్మస్ అంటే ప్రార్థన చేయాలి, మనం మనం మన బలహీనతలు ఒప్పుకోవాలి, మనమేంటో, మన నిజస్థితి ఏంటో ప్రభు ఎదుట ఒప్పుకోవాలి, మనం మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడు పరిశీలించుకోగలుగుతాం? మనం ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మాత్రమే మనం మనం పరిశీలించుకోగలుగుతాం. కాబట్టి మనము అనుదినము ప్రేయర్ చేస్తూ మన మనలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకొని ఆయన యొక్క క్రిస్మస్ వేడుకల్లోనికి మనము ప్రవేశించడానికి మనం ఇష్టపడేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్ క్రిస్మస్ అట. పర్ఫెక్ట్ క్రిస్మస్ ఎప్పుడైతే నువ్వు సిద్ధపడుతూ ఆ క్రిస్మస్ లోనికి నువ్వు అడుగు పెట్టడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఆ క్రిస్మస్ వేడుకలోనికి నువ్వు అడుగు పెట్టడానికి ఇష్టపడతావో, అప్పుడు నువ్వు ఆ క్రిస్మస్ ను పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతామట. ఆ క్రిస్మస్ ను పర్ఫెక్ట్ గా మనము ఆ క్రిస్మస్ వేడుకల్లో పర్ఫెక్ట్ గా ప్రభువుని మనము ఆరాధించగలుగుతామట. ఒకసారి ఆలోచించేద్దాం, ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో నా జీవితంలో జరిగిపోయాయో, ఏ క్రిస్మస్ నీ జీవితంలో పర్ఫెక్ట్ క్రిస్మస్ గా ఉన్నాయి, ఏ క్రిస్మస్ లో నువ్వు ప్రార్థనా పూర్వకంగా నువ్వు అడుగుపెట్టావు, ఏ క్రిస్మస్ వేడుకలలో నువ్వు ప్రిపేర్ అవుతూ ఆ క్రిస్మస్ వేడుకల్లోనికి నువ్వు నిన్ను నువ్వు మరి ప్రవేశపెట్టుకోవడానికి ఇష్టపడ్డావు. ఒకసారి ఆలోచించేద్దాం, ఆయన మొదటిది అక్కడ పాపబంధకముల నుంచి విడిపించడానికి ఆయన ఒక గొర్రె పిల్లగా వస్తే, ఆయన రెండవ రాకడలో కొమ్మ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ కు సిద్ధపడుతున్న నీవు ఆయన రెండవ రాకడకు కూడా సిద్ధపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒక్క క్రిస్మస్ వేడుకలకే సిద్ధపడితే సరిపోదు. క్రైస్తవుని యొక్క భక్తి క్రిస్మస్ వేడుకలకో, న్యూ ఇయర్కో, లేకపోతే ఈస్టర్ పండుగకో సిద్ధపడితే సరిపోదు. ఆయన రెండవ రాకడ కొరకు అనుదినము సిద్ధపడుతూ జీవించాలి. ఆ నిత్య క్రిస్మస్ లో నీవు నేను ఉండాలి. ఆయన కొదమ సింహముగా రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన నీకు నాకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన నీకు నాకు బహుమానము దాచబడి ఉన్నది. ఆ బహుమానమును నువ్వు ఏ రీతిగా పొందుకునే వ్యక్తిగా నువ్వు నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటూ ఉన్నావు? ఒకసారి ఆలోచించేద్దాం, ప్రభు త్వరగా రాబోతున్నాడని, ప్రభువా త్వరగా రమ్ము అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. త్వరగా నేను ముగించడానికి మూడు విషయాలు నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎలా సిద్ధపడాలి అనే మూడు విషయాలని నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ప్రభువు వచ్చుతున్నాడు. ఏంటట? ఎవడైతే ప్రభువుని ప్రేమింపకుండా ఉంటాడో వాడు శపించబడతాడు, వాడు తీర్పులోనికి వస్తాడు, వాడు దేవుని ఉగ్రతకు గురైపోతాడు. ఎవడైతే దేవుని మాటను వింటాడో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే అక్కడ అంటూ ఉన్నారు, ప్రభువా ప్రభువా త్వరగా రమ్ము అని అంటాడు. ప్రభువు వచ్చుతున్నాడు అని భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు కూడా ఆ మాట సెలవిచ్చాడా అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారు కూడా ఆ మాట సెలవిచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని అంటూ ఉన్నారు. ఎవరి మాట చెప్తూ ఉన్నారు? యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, భక్తుడైన యోహాను ద్వారా. మరి ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ప్రభువు వచ్చుచున్నాడు. మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. మెస్సయ్య మొదటి రాకడ జరిగిపోయింది, మెస్సయ్య రెండవ రాకడ జరగబోతూ ఉన్నది. అయితే ఆ రెండవ రాకడ కొరకు నీవు నేను ఎలా సిద్ధపడుతూ ఉన్నాం? ఇదిగో ప్రభు వచ్చి ఉన్నాడు అనే మాట, ఆయన ప్రభు వచ్చుచున్నాడు అనే మాట ఒక హెచ్చరిక మాటగా, అంటే మరి సంఘము ప్రిపేర్ అవ్వడానికి, సంఘము సిద్ధపడడానికి అది ప్రాముఖ్యమైన మాటగా, హెచ్చరిక మాటగా ఉంటుంది అని మనం ఒకసారి గమనించాలి. అంటే ఇంకా ఆ యొక్క మరి ప్రభువు రాబోతూ ఉన్నాడు కనుక, ప్రభువు వచ్చుతూ ఉన్నాడు కనుక, మరి మనం సిద్ధపడాలి, మనం ప్రిపేర్ అవ్వాలి అనే ఆ హెచ్చరిక మాటగా మనం ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. ఈ ప్రభువు వచ్చుచున్నాడు అనే మాటకు ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే, మొదటిగా ప్రభువు వచ్చుచున్నాడు, రెండు ప్రభువు వచ్చి ఉన్నాడు, మూడు ప్రభువా రమ్ము అని మూడు మాటలుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు వచ్చుచున్నాడు అనే మాట హెచ్చరిక మాటగా ఉంటూ ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య రాక కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు వచ్చి ఉన్నాడు అని అంటే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన మొదటిసారిగా వచ్చి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రవచనాల నెరవేర్పు జరిగిపోయింది. ప్రభువా త్వరగా రమ్ము అనే మాట ఆయన రెండవ రాకడకు సూచనగా కనబడుతూ ఉన్నది. అది నిరీక్షణతో కూడిన మాటగా మనకి కనబడుతూ ఉంది, నిరీక్షణతో కూడిన పిలుపుగా అది కనబడుతూ ఉంది. మరి నీవు నేను ఆయన ప్రభువా త్వరగా రమ్ము అని ఆ లేఖనాలు సెలవిస్తూ ఉంటే, మరి ప్రభువు త్వరగా రాబోతున్నానని, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ఆయన కూడా సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనమును మనం గమనించినట్లయితే, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజనములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని. అంటే ఆయన ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని మరి అవారు కూడా మరి దేవుని లేఖనాల్లో సెలవిస్తున్నట్టుగా, అంటే సంఘము పరిశుద్ధాత్మదేవుడు ఈ రెండూ కలిసి మరి ప్రభు యొక్క రాకడ గురించి, రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. వినువాడు కూడా రమ్ము అని చెప్పవలను అని అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యమును వింటూ ఉన్నారో, ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నారో, వారు కూడా ప్రభువా రమ్ము అని చెప్పేవారిగా వారిని వారు సిద్ధపరచుకోవాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎలా సిద్ధపడాలి అనంటే, మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ సిద్ధపడాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకు అలా సిద్ధపడాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎంతట? ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడలేదో, వారందరికీ కూడా ఆయన జీతము ఇవ్వడానికి ఆయన దగ్గర ప్రతి వారికి ఇచ్చే జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడట. అందుకనే ఆయన త్వరగా వచ్చుతున్నాను అని అంటూ ఉన్నాడు. ఆయన యొక్క మరి నీవు నేను ఆయనను నమ్మిన విశ్వాసులుగా మరి ఎలాంటి ఫలితాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయన యొక్క మరి సంఘం అనే భార్యను ఆయన తనతో తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. ఆ వధువైన సంఘమును తనతో పాటుగా నిత్యము ఉండే విధంగా తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. తను అనుభవించే ఆనందాన్ని, సంతోషాన్ని తన సంఘం అనే భార్య కూడా అనుభవించాలని ఆ సంఘమును తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సంఘం అనే మరి ఆ సంఘములో ఒక మరి ఆ అవయవముగా, ఆ సంఘములో ఒక విశ్వాసిగా, ఆ సంఘములో ప్రభువుకి ఇష్టుడైన బిడ్డగా నీవు నేను ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. మరి ఎలా సిద్ధపడాలి అని అంటే, వధువైన సంఘము ప్రభు యొక్క రాకడ కొరకు ఎలా సిద్ధపడుతూ ఉందో నీవు నేను అలా సిద్ధపడాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ బుద్ధిగల కణికలు, బుద్ధిలేని కణికలు ఆ వచన ఆ యొక్క ఆ గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నారు. ఆ బుద్ధిగల కణికలు, బుద్ధిలేని కణికల్లో ఎవరు ఎలా సిద్ధపడ్డారో అనే విషయాలు మనకి అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అయితే నీవు నేను ఎలా సిద్ధపడాలి అంటే, బుద్ధిగల కన్నికల వలె సిద్ధపడాలట. పది మంది కన్నికలలో 5 బుద్ధిలేని వారు 5 బుద్ధిగల వారు. పెళ్లి కుమారుని యొక్క రాకడ కొరకు 10 కూడా సిద్ధపడ్డారు. 10లో 5 మాత్రమో వారి దివితీయులతో పాటు సిద్ధులలో కూడా నూనెను నింపుకుని వెళ్లారు. కనికలు ఓన్లీ వారి దివిటీల్లో మాత్రమే నూనెను నింపుకొని వెళ్లారు. పెళ్లి కుమారుడు ఆలస్యమైపోయింది, వారందరూ కూడా కునికి నిద్రించారు. ఇదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరం వినబడగానే అందరూ నిద్రలో నుంచి లేచి వారి దివిటీలను సిద్ధపరచుకుంటున్నారట. అయితే బుద్ధిగల కనికల దివిటీలు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. ఎందుకు? వారి దివిటీలలో నూనె అయిపోతే సిద్ధులలో తెచ్చుకున్న నూనెను వారిలో నింపుకున్నారు. మరి బుద్ధిగల కణికల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. కారణం, వారు సిద్ధులలో నూనె తెచ్చుకోలేదు, ఆ దివిటీలలో నింపుకోలేకపోయారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఎవరైతే దివిటీలు వెలుగుతూ ఉన్నాయో, ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు మాత్రమే ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. తలుపు వేయబడినది. ఆ తర్వాత బుద్ధిలేని కణికలు వచ్చి, అయా మేము అని తలుపు కడుతున్నారు, మీరెవరు నాకు తెలియదు అని అంటూ ఉన్నారు. ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభు నీకు నాకు ఎంతో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఎంతో ఆయుష్ని ఇస్తున్నాడు, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవించే కృపను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అనుదినము దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఆయన యొక్క 2వ రాకడ కొరకు నీవు నేను ఎలా సిద్ధపడుతూ ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఆ మొదటి భక్తి, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసము, ఆ మొదటి ఆరాటం, ఆ మొదటి తెగింపు, ఆ మొదటి ప్రేమ నీలో నాలో ఉన్నదా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఒకనాడు ఎంతో కమిట్మెంట్ తో ప్రభు పరిచర్యలో పరిగెత్తిన నీవు నేను ఈరోజు ఎలా పరిగెత్తుతూ ఉన్నాం? ఎలా ప్రభు కొరకు మన సమయాన్ని హెచ్చించగలుగుతున్నాం? ఎలా ప్రభు కొరకు మన యొక్క మరి శక్తిని మనం ఉపయోగించగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో బుద్ధిగల కణికలు మొదట ఏ భక్తిని కలిగి ఉన్నారు, ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, ఆయన యొక్క ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనేంత వరకు కూడా అదే భక్తిని, అదే విశ్వాసమును, అదే ఆ మెలకును కలిగి ఉన్నారు, అదే సిద్ధపాటును కలిగి ఉన్నారు. నీవు నేను కూడా అలాంటి సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎందుకు అంతగా మనం సిద్ధపడాలి అని అంటే, ఇదిగో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుకున్నా. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషమున్నదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ స్థితిలో చల్లారిపోయావా? ఆత్మీయ స్థితిలో పడిపోయావా? డ్యూటీల్లో బిజీ అని నీకున్న పరిస్థితులను బట్టి ప్రభువుకి సమయం ఇవ్వక, ప్రభువుతో నడవక, ప్రభువుతో చేసుకున్న కమిట్మెంట్ నీకు గుర్తుకు రాక ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే, ఈరోజైనా తిరిగి ఆ మొదటి భక్తిలోనికి, ఆ మొదటి విశ్వాసంలోనికి, ఆ మొదటి కమిట్మెంట్ లోనికి నువ్వు ప్రవేశించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడట. బహు కొంచెం కాలమే ఉందట. ఆయన మనం చేయి తట్టే అంత దూరంలోనే ఉన్నాడు, మన చేతికి అందే అంత దూరంలోనే ఉన్నది ఆయన రాకడ. మరి నీవు నేను మరి ఆ విధంగా మనం మరి ఆత్మీయ స్థితిలో చల్లారిపోయేవారిగా కాకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి అని దేవుని లేఖనాలు. అయ్యా ఎంతగా చెప్తూ ఉన్నావు, మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది? 2000 సంవత్సరముల క్రితం నుంచే ఈ మాట చెప్పబడుతూ ఉంది కదా, అయితే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని అంటే, పేతురు రాసిన రెండవ పత్రిక 3:9 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ఎందుకు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుందో. అక్కడ మనకు కనబడుతుంది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటట, సమస్త మానవాళి రక్షించాలనేది, అది దేవుని ప్రేమ. మానవుని ప్రేమ ఎలా ఉంటుంది? స్వార్థముతో ఉంటుంది. మానవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఆయనకిష్టమైన వారు మీదే ఉంటుంది. కానీ దేవుని సమస్త మానవాళి రక్షించాలనే ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడట, ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడట. అయితే నీవు నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఈ ఒక్క వాక్యాన్ని నేను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఋతుగ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ఒక మోయాబు స్త్రీ అయినప్పటికీ ఆమె తన అత్తతో ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశంలోనికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సహవాసంలోనికి, ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించి దేవుణ్ణి ఆరాధించటానికి ఇష్టపడే ఆ దేశంలోనికి తనతో అత్తతో పాటుగా తను ఆ ప్రవేశించడానికి రావడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నట్లుగా మరి చూడగలుగుతున్నాం. ఒకసారి ఆ వచనాలు చూసుకుని వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఋతుగ్రంథం 1:16-17 వచనాలు మనం గమనించినట్లయితే, అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్లి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని అంటున్నాడు. దేవునితో నీవు నేను ఎలాంటి కమిట్మెంట్ చేసుకోవాలంటే, మోయాబు అంటే అన్య ఆచారాలతో అన్య దేవతలను ఆరాధించే జనాంగంగా ఉంటున్న, ఆ దేశంలో ఉంటున్న, ఆ ప్రజగా ఉంటున్న ఈ యొక్క ఋతు ఎక్కడికి వస్తున్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రభు అయిన యెహోవాను ఆరాధించడానికి, ఆ ప్రజలతో సహవాసం చేయడానికి, ఆ ప్రజలు నివసించే దేశంలో నివసించడానికి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆమె కమిట్మెంట్ చేసుకున్నట్టుగా ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నీవు నేను ఎలా సిద్ధపడాలి? ఒకప్పుడు భయంకరమైన పాప స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన వేషధారణతో బతికాం, ఒకప్పుడు భయంకరమైన మోసకరమైన జీవితం జీవించాం, నశించిపోయే స్థితిలో ఉన్నాం. మనల్ని రక్షించడానికి ఒక్క క్వాలిటీ కూడా మనలో యోగ్యమైనది లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువు ప్రేమిస్తున్నాడు, ప్రభువు పిలుస్తూ ఉన్నాడు రక్షించడానికి, విమోచించడానికి, విడుదల చేయడానికి, నిత్య ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. అయితే ఋతువులే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహవాసంలో జీవించే వ్యక్తిగా నీవు నేను దేవునితో కమిట్మెంట్ చేసుకోవాలట. నీవు నేను దేవునితో వడంబడికి చేసుకోవాలి. నీవు నేను దేవుని బిడ్డగా మార్చబడడానికి, నిత్యము దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని సొత్తుగా మార్చబడడానికి ఇష్టపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నీవు నేను కమిట్మెంట్ చేసుకుని దేవుని సన్నిధికి వస్తే ఏం కలుగుతుందయ్యా అని అంటే, ఒకసారి ఇదే ఋతుగ్రంథం 2:11-12 చదువుకున్నాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము యొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన, దేవునికి మహిమ కలుగునుగాక. బోయజ్ అంటూ ఉన్నాడు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని ఇంతకు ముందు నీవు ఎరగని జనము ఎందుకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికే ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. ఇంతకు ముందు ఎక్కడున్నావు? లోకములో, పాపములో నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉన్నావు. అన్యదేవతలకు ఆరాధనకు యోగ్యుడిగా ఒకవేళ ఉన్నావేమో, అన్ని దేవతలను ఆరాధించే వ్యక్తులతో పాటుగా జీవించే వ్యక్తిగా ఉన్నావేమో, కానీ నీవు ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో వడంబడిక చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే నీకున్న ప్రతి పరిస్థితిని, ప్రతి పాప స్థితిని, ప్రతి బంధకాలను విడిచి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రభుకి ఇష్టుడైన బిడ్డగా జీవించడానికి, ఆయన జనాంగం వలె బ్రతకడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటావో, అప్పుడు ఆయన మన జీవితాల్లో సురక్షితం క్షేమాన్ని ఇస్తాడట, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఏం దొరికిందయా ఋతుకు? మూడు బారిపోయిన జీవితం ఋతుది. యవన కాలంలోనే భర్తను పోగొట్టుకుంది, యవన కాలంలోనే కష్టపడి శ్రమించి తన అత్తను పోషించుకుంటుంది, ఆమెలో ఏ సుఖము లేదు, ఏ ఆనందం లేదు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి, ఆ దేవుని బిడల మధ్యలోనికి ఆమె వచ్చిందో, యెహోవా రెక్కల క్రింద నివసించడానికి ఆమె వచ్చిందో, ఆయన అంటూ ఉన్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు క్షేమము కలుగుతుంది, ఆయన మాత్రమే నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడన్నాడు. అందుకని ఆయన ఆ యొక్క దేవుడు ఆ ఋతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఋతు జీవితంలోనికి బోయాజ్ వచ్చాడు. ఆ వారిద్దరి ద్వారా మరి లోక రక్షకుడైన యేసు ప్రభు వారు జన్మించడానికి ఆ వంశాన్ని వాడుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజున యేసు ప్రభు యొద్దకు వచ్చిన నీ జీవితంలో, నా జీవితంలో నిత్యానందాన్ని, సంపూర్ణమైన బహుమానాన్ని, పరలోక రాజ్యములో ప్రభు అనుభవించే ఆ మహామహిమ కలిగిన ఆ సంతోషాన్ని నీవు నేను అనుభవించగలిగే కృపను ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నారు. అలా ఋతు వలె నీవు నేను సిద్ధపడదాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనే బిడలగా మనం ఉందాం. ఆ రీతిగా క్రిస్మస్ వేడుకల్లోనికి నీవు నేను మనందరము మరొక ప్రిపేరింగ్ క్రిస్మస్ గా, ఒక ప్రేరింగ్ క్రిస్మస్ గా, ఒక పర్ఫెక్ట్ క్రిస్మస్ గా నీ జీవితంలో, నా జీవితంలో ఈ క్రిస్మస్ ఉండాలని కోరుకుంటూ ఆ రీతిగా సిద్ధపడి ఆ యొక్క క్రిస్మస్ వేడుకలను మన జీవితంలో జరుపుకున్నాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిలో దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు